సురభి ఆంధ్ర నాటకరంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి సుదీర్ఘ అధ్యాయానికి కూడా కారణమైన నాటక సంస్థ. గత 137 సంవత్సరాలుగా 5-6 తరాల కుటుంబాలు నాటక ప్రదర్శననే నమ్ముకుని జీవనం కొనసాగించడం అంటే సాధారణమైన విషయం కాదండి. ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా, మానవ జీవన విధానంలో ఎన్ని పరిణామాలు సంభవించినా, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, విజ్ఞాన మొదలైన రంగాల్లో ఎన్ని విప్లవాత్మకమైన సంఘటనలు జరిగినా, ఇప్పుడూ 137 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి అంకిత భావంతో ప్రారంభించిన నాటక ప్రదర్శనల్ని 6వ-7వ తరం కూడా అలాగే కొనసాగించడం అనేది బహుశా ప్రపంచ రికార్డు అయ్యుండాలి. ఆ రికార్డుని నెలకొల్పింది, కొనసాగిస్తున్నది సురభి నాటక సమాజం. దానికి పునాది వేసిన ఆ ద్రష్ట పేరు వనారస గోవిందరావు. ఆ వనారస గోవిందరావు గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం ఈనాటి టాక్షో. చాలామంది విషయంలో మనం ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అంటూ ఉంటాం కదా. ఆ పోలిక గోవిందరావు గారి విషయంలో 100% యదార్థమండి. గోవిందరావు గారు జీవించి ఉండగానూ, ఆయన మరణించాక కూడా సురభి నాటక సంస్థ అనేది ఒక వ్యవస్థలాగా కొనసాగుతోంది. ఈ 137 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని శాఖోపశాఖలుగా విస్తరించిన సురభి నాటక సమాజం ఉచ్చస్థాయిలో వెలుగొందిన రోజుల్లో సుమారుగా 60 శాఖలుండేవి. ప్రస్తుతం 15-16 శాఖలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంత సుదీర్ఘమైన సాంస్కృతిక వారసత్వానికి ఆద్యుడు ఆంధ్ర నాటక కళోద్ధారక వనారస గోవిందరావు. సురభి నాటక సంస్థ అనేది కుటుంబ సభ్యులంతా, ముఖ్యంగా స్త్రీలు కూడా నాటక ప్రదర్శనలో పాల్గొనడం అనేది, నాటక ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లన్నీ, విభాగాలన్నీ ఆ కుటుంబ సభ్యులే నిర్వహించుకోవడం అనేది, ఇలాంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది గోవిందరావు గారే. ఇక్కడ నాటకం అంటే ఎక్కువసార్లు పౌరాణిక నాటకమే అని శ్రోతలు గమనించాలి. పౌరాణిక నాటకాల్లో కూడా ఆయా కాలాల్లోని సాంకేతికతను ఉపయోగించుకుని వైర్ ట్రిక్స్ లాంటివి ప్రవేశపెట్టింది సురభి గోవిందరావు గారు, ఆయన తమ్ముడు వనారస చినరామయ్య గారు. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్లు ఇలాంటివి లేని రోజుల్లో కూడా రంగస్థలం మీద ఆకాశంలో మెరుపులు కురిపించే బాణాలు, ఆకాశం నుంచి నారదుడు క్రిందకి దిగిడావడం, ఆ తర్వాతెప్పుడో మనం మాయాబజార్లో చూసినలాంటి ట్రిక్సు, ఇలాంటి రంగస్థల మాయాజాలాలకు రూపకల్పన చేసిన తొలి వ్యక్తి వనారస గోవిందరావు. ఇవన్నీ కూడా 100 సంవత్సరాల క్రిందట ఆయన ఊహించిన, సృష్టించిన రంగస్థల ఇంద్రజాలం, మహేంద్రజాలం. తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదలో నటించిన కళాకారులంతా సురభి నాటక సంస్థలోని ఒక శాఖకు చెందినవాళ్లే. గోవిందరావు గారి కుటుంబం ఎక్కువ రోజులు నివసించింది, నాటకాలు ప్రదర్శించింది కడప జిల్లాలోని సురభి అనే ఊరు కాబట్టి కాలక్రమంలో వాళ్ల నాటక సంస్థల పేర్లలో సురభీ చేరడం, వాళ్లందర్నీ సురభీ కళాకారులు అని పిలవడం ఆనవాయితీగా మారింది. కాని గోవిందరావు గారు మొట్టమొదటిసారిగా 1886లో ప్రారంభించిన నాటక సమాజం పేరు మాత్రం శ్రీ శారదా మనో వినోదినీ సభ. ఈ సురభి అనే ఊరు అసలు పేరు సొరుగు అటండి, కాలక్రమంలో అది సురభి అయిందన్నమాట. అసలు ఈ గోవిందరావు గారు ఈ నాటక సంస్థను ప్రారంభించడం వెనకాల కూడా చాలా ఆసక్తికరమైన ఉదంతాలున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తానండి. 1933లో సురభి నాటక సంస్థకే చెందిన కొత్తపల్లి లక్ష్మయ్య గారు గోవిందరావు గారి గురించి వ్రాసిన 10 పేజీల వ్యాసంలో చాలా వివరాలు లభ్యమయ్యాయి. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు వ్రాసిన నటరత్నాలు పుస్తకంలోని వనారస గోవిందరావు గారి గురించిన వ్యాసంలో మరికొంత సమాచారం లభించింది. గోవిందరావు గారి కుమార్తెలైన ఆవేటి పూర్ణిమ, రేకందార్ సుభద్రమ్మగార్ల గురించిన సమాచారం మొదలి నాగభూషణ శర్మగారు వ్రాసిన తొలితరం గ్రామ్ఫోన్ కళాకారులు అనే పుస్తకంలో లభించింది. వీటితోపాటు అత్యధిక సాధికారిక సమాచారాన్ని అందించినవారు సురభి జయచంద్రవర్మగారు. హైదరాబాదు సురభి కాలనీలో నివసిస్తున్న జయచంద్రవర్మగారు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్ అనే సంస్థ తరఫున ఇప్పటికూడా పౌరాణిక రంగస్థల నాటకాలు ప్రదర్శిస్తున్నారు. వనారస గోవిందరావు గారి మనవడు సురభి బాబ్జీగారికి మనవడు ఈ జయచంద్రవర్మగారు. గోవిందరావు గారి గురించిన అరుదైన సమాచారాన్ని ఆయన అందించారు. లోగడ సురభి కమలాబాయి గారి గురించి కార్యక్రమం రూపొందించిన సందర్భంలో కూడా జయచంద్రవర్మగారితో ఫోన్లో మాట్లాడాను. మళ్లీ ఈ కార్యక్రమం గురించి కూడా ఆయనతోటి ఫోన్లో మాట్లాడి సమాచారం సేకరించాను. వీరికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తూ వనారస గోవిందరావు గారి గురించిన వివరాల్లోకి వెళదాం. వనారస గోవిందరావు గారి పూర్వీకుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎప్పుడో 400-500 సంవత్సరాల క్రిందట పూనా సమీపంలో నివాసముండే కొన్ని కుటుంబాలవాళ్లు ఛత్రపతి శివాజీ ఆస్థానంలో సేనాధిపతులుగా, ఉపసేనాధిపతులుగా, ఇతర ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తూ ఉండేవాళ్లు. వాళ్లందరూ విద్యావంతులు, సంగీత సాహిత్యాల్లో ఆరితేరిన కళాకారులు కూడా. శివాజీ పరిపాలన ముగిశాక మహమ్మదీయుల దండయాత్రల్లో తమ స్వస్థలాన్ని వదిలేసి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు వాళ్లంతా. వాళ్లల్లో కొంతమంది అప్పటి నిజాం ప్రాంతంలోని బీదర్ లాంటి ప్రాంతాలకు, మరికొంతమంది బళ్ళారి, రాయదుర్గం, ఆదోని ఇలాంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. శతాబ్దాల గమనంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్లల్లో కొంతమంది రాయలసీమ ప్రాంతాలకు చేరుకుని మరాఠీలో పాటలు పాడడంతో పాటుగా చిన్న చిన్న వినోద కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. క్రమక్రమంగా అదే వాళ్ల జీవనాధారం కూడా అయ్యింది. మరికొన్నాళ్లకు ఈత మట్టల్ని బొమ్మలుగా కత్తిరించి తోలుబొమ్మలాటలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. దాన్నే ఆ రోజుల్లో చర్మనాటకం అని కూడా అంటుండేవాళ్లట. అప్పట్లో వాళ్ల జీవన విధానం ఎలా ఉండేదంటే, ఏదైనా ఊళ్ళో ఒక రాత్రి తోలుబొమ్మలాట ప్రదర్శిస్తే మర్నాడు ఊళ్ళోని వాళ్లందరిళ్లకు వెళ్లి విరాళాలు అభ్యర్థించేవాళ్లు. ఎవరికి తోచింది వాళ్ళిస్తూ ఉండేవాళ్లు. అంతేకాని తోలుబొమ్మలాటలకు టిక్కెట్టు అంటూ ఏమీ ఉండేది కాదు. అట్లా ఒక ఊరు నుంచి ఒక ఊరికి సంచార జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్లు. కొన్ని తరాల తర్వాత వాళ్లల్లో కొంతమంది కడప జిల్లాలోని సురభి అనే గ్రామం చేరుకుని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఆంధ్రదేశమంతా తిరుగుతూ తోలుబొమ్మలాటలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. గోవిందరావు గారి తరం వచ్చేసరికి ఆయన పూర్వీకుల జీవనశైలి ఇదండి. 1870 ప్రాంతాలొచ్చేసరికి ఈ తోలుబొమ్మలాటల కళాకారుల్లో ముఖ్యమైన వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు, పెదరామయ్య, వెంకోజీరావు, కృష్ణాజీరావు. వీళ్లనే రామప్ప, వెంకప్ప, కృష్ణప్ప అని కూడా అంటూ ఉండేవాళ్లు. వీళ్లందర్నీ తోలుబొమ్మలాటల నుంచి నాటకాలకు మళ్లించిన ఈనాటి మన కథానాయకుడు వనారస గోవిందరావు అసలు ఈ వంశీకుడే కాదు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అసలేం జరిగిందంటే, ఈ గోవిందరావు అనే ఆయన అసలు పేరు పకీరన్న. 1868 సంవత్సరంలో కడప దగ్గర్లోని హనుమద్గుండము అనే ఊళ్ళో పుట్టాడాయన. వాళ్ల నాన్నగారి పేరు గంపరామన్న, అమ్మగారి పేరు పకీరమ్మ. ఈయనకి ఇద్దరు అన్నయ్యలు కూడా ఉండేవాళ్లు. చాలా పేద కుటుంబం. వాళ్ళమ్మా నాన్న కూలి చేసుకుని పిల్లల్ని పోషిస్తూ ఉండేవాళ్లు. ఒకసారి ఆ ప్రాంతంలో కరువు సంభవించినప్పుడు ఉపాధి పనుల కోసమని గవర్నమెంటు వాళ్లు జమ్మలమడుగు నుంచి హనుమద్గుండం దాకా రోడ్డు వేయించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పనికి ఈ పకీరన్న కుటుంబం అంతా కూలికెళ్లారు. అకస్మాత్తుగా కలరా తగిలి ఈ పకీరన్న తల్లిదండ్రులు, అన్నలు అక్కడే చనిపోయారు. ఈ పకీరన్నకి ఇంకా బంధువులెవరూ లేరు. ఆదరించి పోషించేవాళ్లూ లేరు. ఆయన వయసు 7-8 సంవత్సరాలు. అప్పుడు ఈ కుర్రవాణ్ణి జాలిపడి ఒక ఆయన దగ్గరకు తీశాడు. అతను దొరల దగ్గర వంట పనులు చేస్తూ ఉండేవాడు. అతని పేరు బెస్త రోశన్న. ఏదో ఈ పిల్లన్ని అప్పుడప్పుడు పిలిచి భోజనం పెడుతూ ఉండేవాడు. పగటిపూట మాత్రం ఈ కుర్రవాడు ఒక పెద్ద షావుకారు దగ్గర కిరాణా కొట్లో సరుకులందిస్తూ ఎట్లాగో పొట్టపోసుకుని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. 1877 సంవత్సరంలో ఈ పకీరన్న అనే కుర్రాడికి స్ఫోటకం తగిలి ఒళ్లంతా కురుపులతో రసికారుతూ చూడడానికి అసహ్యంగా ఉండేవాడు. ఎవ్వరూ దగ్గరకొచ్చి ఆయన క్షేమ సమాచారాలు చూడడానికి సాహసించలేదు. ఎక్కడో ఒక దొరగారి అరుగుమీద పడి ఎవళ్ళూ చూసేవాళ్లు లేక బాధపడుతూ ఉన్నాడు. మొట్టమొదట్లో ఆదరించినటువంటి రోశన్న అనే వంటాయినే ఏదో సమయానికి ఇంత భోజనం తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు. కాని ఆ అరుగుమీదే పడుకునుంటూ ఉండేవాడు స్ఫోటకంతో బాధపడుతున్న పకీరన్న. ఇప్పుడు మళ్లీ మనం ఇందాక వదిలేశామే ముగ్గురు అన్నదమ్ములు తోలుబొమ్మలాటలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్లని మళ్లీ వాళ్ల దగ్గరికెళ్దాం. ఆ రామప్ప, వెంకప్ప, కృష్ణప్ప వాళ్లు ముగ్గురు ఆ గ్రామానికి తోలుబొమ్మలాడించడానికి వచ్చారు. వాళ్ల అమ్మగారు, అంటే ఈ ముగ్గురు అన్నదమ్ముల అమ్మగారు చెన్నమ్మ అనే ఆవిడ, ఇట్లా అరుగుమీద ఏ పోషణ లేక స్ఫోటకం వ్యాధితో పడున్నటువంటి పకీరన్నని చూసింది. చాలా జాలేసింది. ఆ పిల్లాన్ని తీసుకెళ్లి కాస్త నీళ్లు పోసి ఆకులు పసర్లో ఏవో రాసి మొత్తానికి ఆ స్ఫోటకం వ్యాధి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ ఊళ్ళో ఉన్న దొరగారు, ఈ పిల్లాడికెవరూ లేరమ్మా, కావాలంటే తీసుకెళ్లి పెంచుకోండి అన్నాడు. ఆ చెన్నమ్మగారు ఆ పిల్లాణ్ణి తీసుకున్నాక ఈ అన్నదమ్ముల్లో మధ్యవాడైనటువంటి వెంకోజీరావు, వెంకప్ప, సుంకమ్మ ఆయన భార్య పేరు, వాళ్ళిద్దరూ ఈ పిల్లవాణ్ణి దత్తా చేసుకుని గోవిందప్ప అని పేరు పెట్టుకున్నారు. ఆ గోవిందప్పే కాలక్రమంలో గోవిందరావు, వనారస గోవిందరావు ఈనాటి మన కార్యక్రమంలోని ముఖ్య పాత్ర. అదండి, ఆ విధంగా ఈ వనారస గోవిందరావు అనే ఆయన వేరే కుటుంబం నుంచి ఈ తోలుబొమ్మలాటల కళాకారుల కుటుంబంలోకి దత్తత వచ్చాడన్నమాట. వీళ్ల దగ్గరికి చేరాక ఒక 4 ఏళ్లపాటు పగలపూట అడవిలో పశువుల్ని మేపుకుంటూ వీళ్ళు ఏ పనులు చెప్తే ఆ పనులు చేస్తూ ఉండేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల పెదనాన్న రామప్ప ఈ కుర్రవాడికి తెలుగు నేర్పించి కాస్త చదువు చెప్తూ ఉండేవాడు. వాళ్లు ఎక్కడ తోలుబొమ్మలాటలు ఆడిస్తూ ఉంటే అక్కడికి ఈ కుర్రవాణ్ణి కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్లు. కాలక్రమంలో ఇతనికి సంగీతం, ఫిడేలు వాయించడం ఇలాంటివన్నీ నేర్పారు. వాళ్లందరూ కలిసి మద్రాసు, బొంబాయి, హైదరాబాదు ఇలాంటి చోట్ల తోలుబొమ్మలాటలు ప్రదర్శించినప్పుడు వాళ్లతో పాటు వెళ్లినటువంటి ఈ కుర్రవాడికి ఆయా ప్రదేశాల్లో అరవనాటకాలు, మరాఠీ నాటకాలు చూసేటటువంటి అవకాశం వచ్చింది. సారంగధర, వస్త్రాపహరణం, భువనేంద్ర సభ ఇలాంటి నాటకాలు చూశాడు. అతను వెనక్కొచ్చాక వాళ్ల నాన్నకి, పెదనాన్నకి, బాబాయికి చెప్పాడు. అలా నాటకాలు వేసుకుంటే బావుంటుంది మనం కూడా, ఎన్నాళ్లని ఈ తోలుబొమ్మలాటలాడడం, మర్నాడు ఇంటింటికి వెళ్లి మనం విరాళాలివ్వండి అని అభ్యర్థించడం ఇది బావుండలేదు, మనం కూడా మంచి మంచి నాటకాలు తయారు చేయించి వేస్తే కనుక ఇలా ఇంటింటికి తిరిగి డబ్బులడుక్కునే అవసరం ఉండదు కదా అని. వాళ్లందరూ అన్నారు, లేదురాబ్బాయ్, ఇదేదో మనకు అలవాటైపోయింది, ఆ నాటకాలన్నీ మనకెక్కడొస్తాయి, ఇప్పుడెక్కడ నేర్చుకుంటాము అని ఆ కుర్రవాడు చెప్పిన మాటని కొట్టిపడేశారు. కాని ఆ గోవిందరావు అనే 13-14 సంవత్సరాల కుర్రవాడికి నాటకాల మీద మోజు మాత్రం పోలేదు. ఇంట్లోనుంచి చెప్పకుండా ఒకరోజు నంద్యాల పారిపోయాడు. ఎందుకంటే ఆ నంద్యాల్లో జ్యోతి సుబ్బయ్య అనే ఆయన నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికెళ్ళి, నేను చాలా భేదవాడిని, నాకెవరూ లేరు అని అబద్ధాలు చెప్పి ఏదో పని చెయ్యడానికని ఆ నాటక సంస్థలో చేరాడు. 2 పూట్లా తింటే వాళ్లు ఉంచుకోరేమోనని చెప్పి 1 పూట మాత్రమే తింటూ ఉండేవాడు. వాళ్ల దగ్గర పనికే చేరాడు, కళాకారుడుగా కాదు. అందుకని వాళ్లు పాడే పాటలో ఇలాంటివన్నీ చాటుగా నేర్చుకుని, వాళ్లు వేషాలకు వేసుకునే పూసలు, రంగులు ఇలాంటి వాటి నమూనాలన్నీ సేకరించి దాచుకుంటూ ఉండేవాడు. ఆ క్రమంలో ఒకరోజు వాళ్లు హరిశ్చంద్ర నాటకం వేస్తుంటే విశ్వామిత్రుడు పాత్రధారి ఆ సమయానికి లేడు. అప్పుడు సరే ఈ కుర్రవాణ్ణి పిలిచి, చూస్తున్నావు కదా, మేము నాటకం నేర్చుకోవడం అనేది, విశ్వామిత్రుడి పాత్ర వేస్తావా అని అడిగారు. ఈ కుర్రవాడు అప్పటికే వాళ్లకి తెలియకుండా వాళ్ల పాటలు, పద్యాలు, సంభాషణలు అని నేర్చుకుని ఉన్నాడు కదా, సరే వేస్తాను అన్నాడు. ఆ విధంగా ఆ జ్యోతి సుబ్బయ్య గారు నాటక సమాజంలో మొట్టమొదటిసారిగా హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడి వేషంలో రంగస్థలం ఎక్కారు వనారస గోవిందరావు. ఇంకా అప్పటికీ ఆ జ్యోతి సుబ్బయ్య గారికి ఈ కుర్రవాడు ఫలానా తోలుబొమ్మలాటల కళాకారుల కుర్రవాడు అని తెలీదన్నమాట. అట్లా కొన్ని నెలలయ్యాక ఈయన తండ్రి వెంకప్ప ఈ కుర్రవాణ్ణి వెతుక్కుంటూ నంద్యాల వచ్చారు. అక్కడ జ్యోతి సుబ్బయ్య గారి నాటక సమాజంలో గోవిందప్ప ఉన్నాడు అని తెలుసుకున్నారు. వాళ్లతోటి తగాదా పెట్టుకున్నారు, మా కుర్రవాణ్ణి అసలు మీరెందుకు తీసుకున్నారు, వీడు మేమందరం ఉండగా మమ్మల్ని వదిలేసొచ్చాడు అని. వాళ్లు చెప్పారు, మాకేం తెలుసండి, అనాథనన్నాడు, సరే జాలిపడి మేము ఆశ్రయమిచ్చాము అని. ఆ కుర్రవాణ్ణి అక్కడ్నుంచి తీసుకొచ్చేసి తండ్రి వెంకప్ప సుబ్బమ్మ అనే అమ్మాయినిచ్చి వివాహం చేశారు. 1885 ఆ సమయం వచ్చేసింది ఈ సంఘటనలన్నీ జరిగేసరికి. సరే, ఈ కుర్రవాడు నాటకాలైతే నేర్చుకుని వచ్చాడు, కాని నాన్న పెదనాన్న బాబాయి మాత్రం ఈ కుర్రవాడు చెప్పే మాటలు వినే స్థితిలో లేరు. ఆ సమయంలో ఏమైందంటే, సురభి అనే ఊళ్ళోనే అల్లపురెడ్డి చెన్నారెడ్డి, కొవ్వూరి రామిరెడ్డి అని ఇద్దరు ధనవంతులు వియ్యంకులవుతున్నారు. అంటే వాళ్ల పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ రామప్ప వెంకప్ప వీళ్లను పిలిచి తోలుబొమ్మలాట ప్రదర్శించండి అని చెప్పారు. ఇదే సమయం అనుకున్నాడేమో మన కథానాయకుడు గోవిందరావు వాళ్ల నాన్నకి పెదనాన్నకి చెప్పాడు, మనం తోలుబొమ్మలాట కాదు, కొత్త రకంగా నాటకం వేద్దాము, నేను నేర్చుకునొచ్చాను కదా, మీకు నేర్పుతాను, నేను హామీ ఇస్తాను, అలా అయితే గనక రామిరెడ్డి చెన్నారెడ్డి గార్లు ఎక్కువ పారితోషికం ఇస్తారు అని ఎట్లాగైతే వాళ్ల నాన్నని పెదనాన్ననీ బాబాయిని ఒప్పించగలిగాడు. సరే, మాకేం రాదు కదా నాటకం ఎలా వెయ్యాలో అన్నారు వాళ్లు, నేను నేర్పుతాను అని తాను ఆ జ్యోతి సుబ్బయ్య గారి సమాజంలో నేర్చుకున్నటువంటి నాటకంలో భాగం భాగంగా వాళ్లకి నేర్పించి, పాటలు కూడా నేర్పించి, తాను పూసలు రంగులు ఇలాంటివన్నీ దాచుకున్నాడు కదా, వాటిని ఉపయోగించి ఆ చెన్నారెడ్డి గారింట్లో ఉన్న చీరలు దుస్తులు వాటిని ఉపయోగించి మొత్తానికి ఎట్లాగైతే కీచక వధ అనే నాటకం వేశారు. అదండి మొట్టమొదటిసారిగా ఈ వనారస్ గోవిందరావు అనే ఆయన వాళ్ల నాన్న పెదనాన్న బాబాయి మిగతా కుటుంబ సభ్యులతో కలిసి వేయించినటువంటి నాటకం కీచక వధ. అది ఇదిగో 137 సంవత్సరాల సురభి నాటక సంస్థకు పడిన బీజం అన్నమాట. ఆ ప్రదర్శన జరిగినప్పుడు పులివెందుల్లో సబ్ మ్యాజిస్ట్రేటుగా పనిచేస్తున్న టిఎన్ గోవిందరాజుల నాయుడు అనే ఆయన కూడా చూశారు. ఆయన మెచ్చుకుని మా ఊళ్ళో కూడా వెయ్యండి అని పులివెందుల పిలిపించి ఆ నాటకం వేయించారు. ఈ రెండు సంఘటనల వల్ల గోవిందరావు నాన్న పెదనాన్న బాబాయిలకి నాటక ప్రదర్శనలో ఉన్నటువంటి గౌరవం తెలిసొచ్చింది. వాళ్లు నాటకాలు వెయ్యడం కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. కాని నాటకం వెయ్యడం అంటే అంత తేలికైన పని కాదు కదా, పెట్టుబడి కావాలి, దుస్తులు కావాలి, రంగస్థలం కావాలి, ఆభరణాలు కావాలి, ఇలాంటి వాటన్నిటికీ చెన్నారెడ్డి రామరెడ్డి అనేవాళ్లు ధన సహాయం చేస్తాము అన్నారు. వాళ్ల ప్రోత్సాహంతోటి పరికరాలన్నీ పోగు చేసుకుని ధర్మవరం నుంచి సుబ్బదాసు అనే ఆయన్ని పిలిపించి ఎందుకు వేరే నాటకాలు నేర్పడానికి, సారంగధర, శకుంతల ఇలాంటి నాటకాలు కూడా నేర్చుకుని అక్కడ్నుంచి వాళ్లు నాటకాలు వెయ్యడం కొనసాగించారు. అట్లా నాటకాలు వెయ్యడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు పెట్టుకున్న సంస్థ పేరు శ్రీ శారద మనోవినోదిని సభ. అలా మొదలయ్యిందండి తోలుబొమ్మలాటల కళాకారుల నుంచి నాటకాల కళాకారులుగా మారడం. అదే భవిష్యత్తులో సురభి నాటక సమాజం అయ్యిందనుకోండి. తోలుబొమ్మల కళాకారులు తెర వెనకాల కదా వాళ్లు పాటలు పాడేది, అందుకని కుటుంబంలో ఉన్న స్త్రీలు కూడా పాడుతూ ఉండేవాళ్లు. నాటకం వెయ్యడం వచ్చేసరికి స్టేజి మీద వెయ్యడానికి స్త్రీలు కావాలి, స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి, దానికి మనమే ముందడుగు వెయ్యాలి అని గోవిందరావు ఒప్పించి తన కుటుంబంలోని స్త్రీలతోటే నాటకాలు వెయ్యడం ప్రారంభించారు. నాట్యకళ అనేది మన కులదేవతలాంటిది, దీన్ని దేవతలాగా పూజించాలి అని కుటుంబ సభ్యులందర్నీ ఒప్పించగలిగాడు గోవిందరావు. అక్కడ్నుంచి వాళ్ల వృత్తే నాటకాలు వెయ్యడం అయ్యింది. ఇట్లా 1886 ప్రాంతాల్లో ప్రారంభించి దాదాపు 6 ఏళ్లపాటు ఆంధ్రదేశమంతా, నైజాం దేశంలోనూ, బర్మాలాంటి దూరప్రదేశాలకు కూడా వెళ్లి ఊరూరూ తిరుగుతూ నాటకాలు వెయ్యడం కొనసాగించారు. ఈ క్రమంలో ఈ వనారస సోదరుల ముగ్గురు కుటుంబాలు కూడా వాళ్ల పిల్లలు పెరిగి పెద్దవాళ్లవడం, వాళ్లకి వివాహాలవ్వడం, వాళ్లు కూడా నాటకాలు వెయ్యడమే వృత్తిగా స్వీకరించడంతోటి శారదా మనోవినోదిని సభ నుంచి చిన్న చిన్న శాఖలు పుట్టుకొచ్చి అన్నదమ్ములు ఎవరికి వాళ్లు వేరే వేరే సంఘాల ద్వారా నాటకాలు వెయ్యడం ప్రారంభించారు. ఆ విధంగా సురభి నాటక సంస్థ అనేది శాఖోపశాఖలుగా విస్తరించడం 1900 మొదట్లోనే ప్రారంభమైందన్నమాట. బనారస్ గోవిందరావు గారి తర్వాత ఆయనంత దీక్షతోటి క్రమశిక్షణతోటి నాటకాలు వేసిన మరొక సభ్యుడు ఆయన బాబాయి కొడుకు వనారస చినరామయ్య. అందుకే సురభి నాటక సంస్థ అన్నప్పుడు వనారస గోవిందరావు గారితో పాటుగా చినరామయ్య గారిని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ వనారస గోవిందరావు గారు ప్రారంభించిన మరొక సంప్రదాయం ఏమిటంటే, ఆనాటి ప్రముఖ రచయితలైన ధర్మవరం సుబ్బదాసు, కొప్పరపు సుబ్బారావు, విశ్వనాథ కవిరాజు, మల్లాది వెంకటకృష్ణ శర్మ ఇలాంటి పండితులతోటి కొత్త కొత్త నాటకాలు వ్రాయించారు, కేవలం తమ సంస్థ కోసమనే. ఆయా రచయితలకు తప్పనిసరిగా పారితోషికం కూడా చెల్లిస్తూ ఉండేవాళ్లు ఈ గోవిందరావు గారు. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలకు ఒక వృత్తి రూపాన్ని, అంటే ఒక ప్రొఫెషనల్ టచ్ ఇచ్చింది కూడా వనారస గోవిందరావు గారే. ఒక్కొక్క ఊళ్ళో నెల రోజుల పాటు రోజు విడిచి రోజు వేసిన నాటకం వెయ్యకుండా ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు గోవిందరావు గారి బృందం. అట్లా ఆయన దగ్గర 12 నాటకాలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవి. వాటిల్లో కొన్ని కురుక్షేత్రం, దశావతారాలు, భక్త ప్రహ్లాద, మహాభారతం, చింతామణి, కృష్ణలీలలు, సారంగధర ఇలాంటివి. అన్ని నాటకాల్లోనూ అన్ని పాత్రలూ కూడా గోవిందరావు గారి బంధువులు, కుటుంబ సభ్యులే వేస్తూ ఉండేవాళ్లు. తర్వాత బయట నుంచి వచ్చిన కళాకారులు కూడా మేం కూడా మీతో పాటు కలిసి నాటకాలు వేస్తాము అన్నవాళ్లని తమతో చేర్చుకుని ఆ సురభి నాటక కుటుంబాన్ని పెంచుకున్నారు. పౌరాణిక నాటకాల్లో ప్రధాన పాత్రలన్నీ, ముఖ్యంగా విశ్వామిత్రుడు, ఆంజనేయుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు, రావణుడు ఇలాంటి అన్నీ కూడా గోవిందరావు గారే ధరిస్తూ ఉండేవాళ్లు. కాంతామణి అనే నాటకంలో దొంగ వేషంలో అద్భుతంగా నటిస్తూ ఉండేవాళ్లు గోవిందరావు గారు. ఆ నాటకం యొక్క కరపత్రాల్లో కంపెనీ ప్రొప్రైటర్చే దొంగ వేషం ధరింపబడును అని ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్లు. అంత పేరుండేది ఆ రోజుల్లో వనారస గోవిందరావు గారన్నా, ఆయన బృందం ప్రదర్శించే నాటకమన్నాగాని. వ్యక్తిగత జీవిత విశేషాలకొస్తే, గోవిందరావు గారికి నంద్యాల నుంచి వచ్చిన కొత్తలోనే సుబ్బమ్మ అనే ఆమెతోటి వివాహమైందని తెలుసుకున్నాం కదా. ఆ తరువాత లక్ష్మమ్మ అనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు. వాళ్లకి 10 కూతుళ్ళు, 4 కొడుకులు. ఈ పిల్లలు కూడా చిన్నతనం నుంచే రంగస్థల ప్రదర్శనల్లో పాల్గొంటూ ఉండేవాళ్లు. అట్లా 1915 దాకా సురభి అనే ఊళ్ళోనే ఉండి దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలిచ్చారు. 1915 తర్వాత ఆయన ఏలూరు దగ్గరున్న పోలసానపల్లె అగ్రహారం అనే గ్రామానికి వెళ్లి అక్కడ స్థిరపడిపోయారు. 1917 భీమవరంలో లంకాదహనం అనే నాటకం వేస్తున్నప్పుడు ఈయన ఆంజనేయ పాత్ర నటిస్తున్నారు. ఆయన ధరించినటువంటి దుస్తులకి నిప్పంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. చాలా దారుణమైనటువంటి ప్రమాదం నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది గోవిందరావు గారికి. ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్న సమయంలో కూడా మిగతా కుటుంబ సభ్యులంతా కలిసి నాటకాలను కొనసాగిస్తూనే వచ్చారు. ఎవ్వళ్లకి ఎంత అనారోగ్యం ఉన్నా కాని ఒకసారి ప్రకటిస్తే ఆ రోజు సురభి నాటక ప్రదర్శన జరిగి తీరాల్సిందే. వీటికి ఇంకా చాలా ఉదాహరణలున్నాయండి. సురభి కమలాబాయి గారి గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకున్నాం, సురభి కమలాబాయి తల్లిగారు గర్భవతిగా ఉండగా కూడా ఆమె రంగస్థలం మీద నటిస్తూ ఉండగా నొప్పులొస్తే అప్పుడు తెరవేసి తెర వెనకాల ఆవిడ సురభి కమలాబాయి గారికి జన్మనిచ్చాక అప్పటికప్పుడు ఆ పాపను తీసుకొచ్చి ప్రేక్షకులకు చూపించారు. ఎందుకంటే నాటక ప్రదర్శన ఆపడం అనేది సురభి సమాజ చరిత్రలో అప్పటికీ లేదు, ఇప్పుడూ లేదు. ఇంకొక ఉదాహరణ, ఒకసారి మనోహర్ అనే నటుడు దృశ్యానికి దృశ్యానికి మధ్య తెర వెనక్కి వెళ్లినప్పుడు గుండెపోటుతోటి అక్కడే మరణించాడు. కానీ ఆ విషయం ప్రకటించకుండా, ఎవరికీ తెలియకుండా వెంటనే ఆయన పోలికలతోనే ఉన్న మరొక నటుణ్ణి తరువాతి దృశ్యంలోకి తీసుకొచ్చి నాటకాన్ని కొనసాగించారు. ఆ తర్వాత పేపర్లలో చూసేవరకు ఆ మొట్టమొదటిసారిగా నటించిన మనోహర్ అనే నటుడు మరణించాడు అని ఎవరికీ తెలియలేదు. అంత నిబద్ధత, క్రమశిక్షణ మొట్టమొదటినుంచీ కూడా నాటక సమాజ సభ్యులకు అలవాటు చేశారు గోవిందరావుగారు. ఆ అగ్నిప్రమాదం తర్వాత ప్రధాన పాత్రలు ధరించడానికి గోవిందరావుగారికి వీలు కాలేదు. మధ్యమధ్యలో హాస్యం చెబుతూ నాటకాల నిర్వహణకు పరిమితమయ్యారు 1920 ప్రాంతాలనుంచి. పోలసానపల్లిలో నివసించిన రోజుల్లో ఒకపక్క తన కుటుంబ సభ్యులు నాటక సమాజాల్ని కొనసాగిస్తూ ఉంటే, గోవిందరావుగారు స్థానికంగా అనేక ప్రజోపయోగ కార్యక్రమాల్ని చేపట్టారు. అందుకనే ఆ పోలసానపల్లె చుట్టుపక్కల గ్రామాల్లో గోవిందరావుగారిని కేవలం ఏదో నాటక సంస్థను నిర్వహించే వ్యక్తిగానే కాకుండా ఒక సమాజ సేవకుడిగా కూడా గౌరవిస్తూ ఉండేవాళ్లు. అక్కడున్న రోజుల్లో ఆయనేం చేశారంటే, ఆ అగ్రహారంలో శివాలయం ఒకటుండేది, పూజా పునస్కారాల్లేక పాడుబడిపోయింది. దానికి ఈయన సహాయం చేసి పునరుద్ధరించారు. అట్లాగే ఆ ఊళ్ళో పిల్లలు చదువుకోవడం కోసమని ఒక పాఠశాల కూడా స్థాపించారు. మంచినీళ్ల కోసమని 2-3 బావులు తవ్వించారు. ఆ ఊరి మీదుగా ద్వారకా తిరుమలకి వెళ్తూ ఉండేవాళ్లు చాలామంది భక్తులు. వాళ్ల సౌకర్యార్థమని ఒక సత్రాన్ని కట్టించారు. అట్లాగే బీద విద్యార్థులకు విద్యనభ్యసించడానికి పారితోషికం ఇస్తూ ఉండేవాళ్లు. ఆ ఊరి గ్రంథాలయానికి విరాళాలిస్తూ ఉండేవాళ్లు. నాటకాల్లో నటించడం విరమించి బీదస్థితిలో ఉన్నటువంటి కళాకారులకు సహాయం చేస్తూ ఉండేవాళ్లు. ఇవన్నీ కూడా ఈ సురభి నాటక సంస్థను ప్రారంభించిన గోవిందరావు గారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలండి. వీటన్నింటితో పాటుగా గోవిందరావు గారు కీలకమైన పాత్ర పోషించిన మరొక కార్యక్రమం ఆంధ్ర నాటక కళాపరిషత్తు అనే సంస్థను స్థాపించడం. 1929కే గోవిందరావు గారికి ఆంధ్ర నాటక కళోద్ధారక అనే బిరుదుండేది. నాటకాలకు ఎక్కువ ప్రోత్సాహం కలిగించాలి అనే ఉద్దేశంతో వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనటువంటి కొంతమంది ఆంధ్ర నాటక కళాపరిషత్తు అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ స్థాపక సభ్యులు కాశీనాథు నాగేశ్వరరావు పంతులుగారు, సాంఖ్యాయన శర్మగారు, విశ్వనాథ కవిరాజుగారు, చిట్టి పూర్ణయ్య పంతులుగారు ఇలాంటివాళ్లు. వీళ్లందరితో పాటుగా మనం మాట్లాడుకుంటున్న వనారస గోవిందరావు గారు కూడా ఆంధ్ర నాటక కళాపరిషత్తు అనే సంస్థను ప్రారంభించిన ప్రముఖుల్లో ఉన్నారు. ఈ ఆంధ్ర నాటక కళాపరిషత్తు అనేది కొన్ని దశాబ్దాల పాటు వైభవోపేతంగా కొనసాగింది. దాని తరఫున నాటక పోటీలు నిర్వహించి నాటక సమాజాల్ని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లో ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీల్లో బహుమతులు తీసుకోవడం అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేది. తరువాతి దశాబ్దాల్లో ప్రఖ్యాత సినీ కళాకారులైన ఎన్టీ రామారావు, జగ్గయ్య, సావిత్రి మొదలైన వాళ్లు ఈ ఆంధ్ర నాటక కళాపరిషత్తు నిర్వహించిన పోటీల్లో పాల్గొని బహుమతులు పొందినవాళ్లే. వనారస గోవిందరావు గారు, సురభి గోవిందరావు గారు, తాను నారువేసి నీరుపోసి పెంచి పోషించిన సురభి సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించడాన్ని తాను జీవించి ఉండగానే చూడగలిగారు. ఆయన 70వ జన్మదినోత్సవాన్ని 1937లో అభిమానులు, కళాకారులు అందరూ కలిసి ఏలూరులో మహావైభవంగా నిర్వహించారు. సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన గోవిందరావు గారు 1953 డిసెంబర్లో తన 86వ ఏట ఏలూరులోనే కన్నుమూశారు. ఏలూరులో ఆయన శిలా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు అభిమానులు. ఒక్క వ్యక్తి ముందుచూపు ఎన్ని తరాల్ని కళారంగంలో నడిపిస్తోందో గమనిస్తే వనారస గోవిందరావు గారి గొప్పతనం అర్థమవుతుందండి. గోవిందరావు గారి కుటుంబ సభ్యులంతా నాటకరంగాన్నే నమ్ముకుని ఆ కళనే ముందుకు తీసుకెళ్తూ జీవించారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వీళ్లల్లో ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి. ఒకరు గోవిందరావు గారి 5వ సంతానం సుభద్రమ్మ. ఈమె 1911లో జన్మించారు. ఆమెకు ఇతర సంతానంలాగానే చిన్నతనం నుంచి సంగీతం నేర్పించి రంగస్థలానికి పరిచయం చేశారు తండ్రి వనారస గోవిందరావు గారు. రేకందార్ వెంకటేశ్వరరావు అనే ఆయన్ని వివాహం చేసుకున్నాక ఆమె రేకందార్ సుభద్రమ్మ అయ్యారు. ఆ పేరుతోనే ఆమె రంగస్థలం మీద ప్రసిద్ధి చెందారు. భర్తతో కలిసి 1935 ప్రాంతాల్లో ఆమె స్థాపించిన వెంకటేశ్వర సురభి నాటక సమాజం ఇప్పటికీ, అంటే 87 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగడం గమనించదగ్గ విశేషం. సుభద్రమ్మగారి ప్రత్యేకత ఏమిటంటే, మిగతా నటీమణుల్లాగా స్త్రీ పాత్రలకు పరిమితమైపోకుండా ఆమె రంగస్థలం మీద పురుషపాత్రల్నే ఎక్కువగా ధరించారు. శ్రీరాముడు, సత్యవంతుడు, మన్మధుడు, విష్ణువు, నారదుడు ఇలాగా అనేక పురుషపాత్రల్ని పోషించారు రంగస్థలంమీద రేకందార్ సుభద్రమ్మగారు. ఆ రోజుల్లో సురభీ నాటకాలే ప్రత్యేక ఆకర్షణైతే సుభద్రమ్మగారు ధరించే పురుషపాత్రలు మరింత ఆకర్షణీయంగా ఉండేవి. గోవిందరావుగారి సంతానంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మరొక కళాకారిణి కుమార్తె పూర్ణిమ. వివాహమయ్యాక ఆవిడే ఆవేటి పూర్ణిమ అయ్యారు. ఆమె సుభద్రమ్మగారికి స్వయాన చెల్లెలు. 1918లో జన్మించారు. ఈమె రంగస్థలంమీద స్త్రీపాత్రలే ధరించారు. మొదట్లో తండ్రి గోవిందరావుగారి సంస్థలో నటించినప్పటికీ వివాహమయ్యాక 1944లో పూర్ణిమ ఆర్ట్ థియేటర్స్ అనే స్వంత నాటక సమాజాన్ని కొనసాగించారు. తెలుగు టాకీలు మొదలైన కొత్తలో కన్నాంబ, రామతిలకం, శ్రీరంజని ఇలాంటి ప్రసిద్ధ రంగస్థల నటీమణులు సినిమాల్లోకి వెళ్లడంతో ఆవేటి పూర్ణిమగారు వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగలిగారు రంగస్థలంమీద. ఆ రోజులోని ప్రసిద్ధ నటులందరి పక్కన ప్రధాన పాత్రల్లో నటించారు ఆవేటి పూర్ణిమగారు. పూర్ణిమగారి ఇంకొక ప్రత్యేకత, సురభీ సంస్థ నుంచి నాటకాలతో ప్రారంభించి సినిమారంగానికి వెళ్లిన తొలి కళాకారుల్లో సురభీ కమలాబాయి గారి తర్వాత చెప్పుకోదగ్గ కళాకారిణి ఆవేటి పూర్ణిమ. సారథి ప్రొడక్షన్స్ వారి అపవాదు సినిమాలో ఒక ముఖ్య పాత్రలో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత జగదీష్ ప్రొడక్షన్స్ వారి సత్యభామ చిత్రంలో కూడా నటించారు పూర్ణిమగారు. 1948లో విడుదలైన చంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారి సొంత చిత్రం గీతాంజలిలో హీరోయిన్ ఆవేటి పూర్ణిమగారే. చివరి రోజుల్లో సుభద్రమ్మ, పూర్ణిమ ఈ కళాకారులందరూ కూడా ఏలూరులోనే స్థిరపడ్డారు. వాళ్లతో పాటే సురభి కమలాబాయి గారు కూడా ఏలూరులోనే నివసించారు చివరి రోజుల్లో. సురభి అనగానే గుర్తొచ్చే మరొక సినిమా నటి సురభి బాలసరస్వతి. ఆమె బనారస గోవిందరావు గారికి మనవరాలు. వీళ్లే కాదండి, ఇంకా వందలాది మంది కళాకారులున్నారు గోవిందరావు గారి వంశవృక్షం నుంచి వచ్చినవాళ్లు. అందరికీ తెలిసిన కొంతమంది గురించి మాత్రం ప్రస్తావించాను. వీలుని బట్టి మరికొంతమంది సురభి కళాకారుల్ని రాబోయే కార్యక్రమాల్లో పరిచయం చేస్తాను. ఇవండి, సురభీ నాటక సమాజం అనే భూరి వృక్షానికి విత్తనం వేసిన గొప్ప కళాకారుడు, ద్రష్ట వనారస గోవిందరావు గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.